గుడ్ మార్నింగ్ ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదినము అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు ప్రసంగి గ్రంథము 7:14 కొంత ధ్యానించవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడుమైన తండ్రి, కృప కలిగిన దేవ, యోధకాలమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి నీ వాక్యమును ధ్యానించవలనని ఆశిస్తూ ఉండగా, నీ వాక్యములో ఉన్నటువంటి భావమును, నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని మేము గ్రహించగలిగినట్లుగా మా హృదయములను తెరవండి. మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు సహాయం చేస్తే గాని మీ వాక్యములో వ్రాయబడినటువంటి ఆ భావ గర్భితమైనటువంటి వచనములను మేము పూర్తిగా అర్థము చేసుకొని లేమని గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి. కాబట్టి మా హృదయములను మీరు తెరిచి మీ వాక్యమును మేము గ్రహించి దానిని మా హృదయములకు అన్వయించుకొని ఆ ప్రకారం నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రసంగి గ్రంథము 7:14 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి సుఖం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో, లేకపోతే ఆపద అంటే ఏంటో తెలుసు. ఓ తెలిసిన దగ్గర నుండి ఏదో ఒక సుఖం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది మనిషికి కలుగుతూ ఉంటుంది. దాన్ని పర్సీవ్ చేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, గ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి అనేటువంటి వాటిని గురించి పూర్తి అవగాహన మనకు జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి మనిషి తనకు తాను సుఖాన్నే కోరుకుంటూ ఉంటాడు, కానీ దుఃఖాన్ని తనకు కావాలని కోరుకునేటువంటి వారు ఏ ఒక్కరూ ఉండరు. అయితే ఎదుటి వారి విషయంలో మాత్రం నోటితో మీకు సుఖం కలగాలని కోరుకుంటున్నాను అని చెప్పినా సరే, హృదయంలో మాత్రం లేకపోతే మనసులో మాత్రం పూర్తి కీడు ఆ వ్యక్తికి కలగాలని, ఆపద దుఃఖం కలగాలని కోరుకునేవారు కోకొల్లలుగా ఉంటూ ఉంటారు. ఇది మాత్రం సత్యం. మన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, బ్రదర్ కంగ్రాచులేషన్స్ అండి, మీరేంటి ఫలాందానికి ఎంపిక అయ్యారంట కదా, లేకపోతే మీరు ఇలా పాస్ అయ్యారంట కదా, మీకు ఇలా ప్రమోషన్ వచ్చిందంట కదా అని చెప్పి మనల్ని అభినందించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కానీ వారి హృదయంలో మాత్రము వారు చెప్తున్నటువంటి ఆ మాటను మించేసేటువంటి వారుగా వాళ్ళు ఉండరు. ఇది అనేక సార్లు అనేక మందికి సంభవిస్తూ ఉంటుంది. ఈ చెప్పేటువంటి వ్యక్తి అలాంటివాడని ఆ వినేటువంటి ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే, ఇక మాట వరుసకి అవును బ్రదర్ థ్యాంక్స్ అండి అని ఈయన చెప్పి సరిపుచ్చుకుంటూ ఉంటాడు. అతను హృదయంలో కీడునే కోరుకుంటున్నాడు అనేటువంటి విషయం ఇతరు కూడా తెలుసు. ఇలాంటివి మనకి జీవితంలో ఎదురయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. మనం న్యూ ఇయర్ సమయంలో గ్రీటింగ్ కార్డ్స్ పంపుతూ ఉంటాం. ఒకసారి ఒక వినూతనమైనటువంటి గ్రీటింగ్ కార్డును చూశాను. ఆ యొక్క గ్రీటింగ్ కార్డులో ఏమైనా ఉన్నదంటే, అక్కడ ఉన్నటువంటి మెసేజ్ ఏమైనా ఉన్నదంటే, రానున్నటువంటి కొత్త సంవత్సరంలో ఉన్న 365 దినాల్లో ఉన్న ప్రతి దినంలో 24 గంటల పాటు ఉన్నటువంటి ప్రతి గంటలో 60 నిమిషాల్లోనూ ప్రతి నిమిషంలో ఉన్న 60 సెకండ్ల పాటు పూర్తి సంతోషం మీకు ఉండాలని కోరుకుంటున్నాను అని అక్కడ రాయబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, వచ్చే సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి సెకండ్లో కూడా మీకు సంతోషమే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నది. అది ప్రాక్టికల్గా జరగదని పంపేవాడికి తెలుసు, ఆ కార్డు రిసీవ్ చేసుకున్నటువంటి వారికి తెలుసు. కాకపోతే ఏంటంటే, అది విష్ మాత్రమే, మీకు ఇలా కలగాలని నేను కోరుకుంటున్నాను, అది కలగదు అనేటువంటి విషయం అతనికి తెలుసు, ఇతనికి రిసీవ్ చేసుకున్న అతనికి కూడా తెలుసు. కానీ ఏదో అలా పంపటం అనేటువంటిది సాంప్రదాయం, పంపుతూ ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొందరు విశ్వాసులు కేవలం అవిశ్వాసులు మాత్రమే ఆపదలు పొందుతారని తప్పైనటువంటి అభిప్రాయంలో ఉంటూ ఉంటారు. చాలామంది ఇలా బోధించేటువంటి వారు సహితం ఉంటూ ఉన్నారు. అది సరైనటువంటిది కాదు. విశ్వాసులకు జరిగేటువంటివి అనేక మంది అవిశ్వాసులకు సహితం జరుగుతూ ఉంటాయి. అలాగే అవిశ్వాసులకు జరిగేటువంటివి అనేక మంది విశ్వాసులకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కీడనేటువంటిది, మేలనేటువంటిది, దుఃఖం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. అయితే దేవుని నీవు నమ్మినటువంటి బిడ్డగా దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే, నీకు ఆపద కలిగినప్పుడు నువ్వు యోచించేటువంటి వాడవై ఉండాలని, నీవు ఆయనపై ఆధారపడేటువంటి వాడుగా ఉండాలని, ఆయన యందు నమ్మిక ఉంచి నిరీక్షణతో ముందుకు సాగేటువంటి వాడుగా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు నీ నుండి, నా నుండి, మనల నుండి కోరేటువంటి వాడై ఉన్నాడు. ప్రతి మనిషి సుఖాన్ని, దుఃఖాన్ని తన జీవితంలో అనుభవించేటువంటి వాడై ఉంటాడు. అయితే ఇతరులతో పోల్చినప్పుడు మన జీవితంలో వారికన్నా మనము కొంత ఎక్కువ దుఃఖాన్ని కానీ, లేకపోతే కొంత ఎక్కువ సంతోషాన్ని కానీ అనుభవించేటువంటి వారంగా ఉండవచ్చు. లేకపోతే మన జీవితాన్నే మనం పోల్చుకున్నట్లయితే ఎక్కువ కాలం దుఃఖాన్ని కొంతమంది అనుభవిస్తే, కొంతమంది ఎక్కువ కాలాన్ని సుఖాన్ని అనుభవించేటువంటి వారుగా ఉండవచ్చును. ఇవి రకరకాలైన అంశాలపై ఆధారపడుతూ ఉంటాయి. కొన్ని మనం కొని తెచ్చుకునేటువంటి సమస్యల వలన మనకి దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల వలన వచ్చేటువంటి సమస్యల వలన మనకు వచ్చేటువంటి దుఃఖం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు రెండు కలిపినటువంటి విధంగా ఉంటుంది. మనము ఇన్వాల్వ్ అవుతాము, మన చుట్టూ ఉన్నటువంటి ఇతరులు సహితము దానికి కారణంగా ఉంటూ ఉంటారు. ఇంకొన్నిసార్లు అసలు వీరెవ్వరూ లేకుండా, అంటే నేను కారణం కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ఇతరులు సహితం కారణం కాదు, కానీ దేవుడు వాటిని మనలను పరీక్షించే నిమిత్తము కొన్నిసార్లు అలా పరిస్థితులను ఎలవ చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఇవి కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. యోబు విషయాన్ని మనం చూసినట్లయితే, యోబు తప్పు చేయటం వలన తాను బాధపడవలసి వస్తున్నది అని తన స్నేహితులు అనుకున్నారు. తన హృదయంలో ఏ తప్పు చేయలేదని రూఢిగా ఎరిగినటువంటి వాడుగా యోబు, నేను అలాంటిదేమీ చేయలేదు అని చెప్తున్నప్పటికీ తన స్నేహితులు పదే పదే వాళ్ల బాణి వినిపించటం ప్రారంభించారు. అయితే ఈ ఇద్దరు తప్పే. అక్కడ దేవుడు తనను పరీక్షిస్తూ ఉన్నట్లుగా, ఆ పరీక్షించే నిమిత్తమే తనకు ఈ యొక్క బాధలన్నీ సంభవించినట్లుగా దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటివి కొన్నిసార్లు మనకు జరుగుతూ ఉంటాయి. కానీ మనవ మాతృలంగా మన వైపు మనం చూచుకున్నా, లేకపోతే ఇతరులను చూచినా సరే, ఎవరైనా సరే సమస్యల్లో ఉన్నట్లయితే వెంటనే మనం తీర్చేటువంటి తీర్పు ఏంటంటే, జడ్జిమెంట్ ఏంటంటే, వీడేదో చేసి ఉంటాడు, అందువలనే వీడే విధంగా బాధపడుతున్నాడు, బాధపడవలసినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి ఈ యొక్క తీర్పుకు, నిర్ణయానికి వచ్చేసి నలుగురికి చెప్పేటువంటి వారిగా తయారవుతూ ఉంటారు. అది సరైనటువంటి విషయం కాదు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ప్రసంగి పుస్తకం అనేటువంటిది ఒకటి. దీన్ని రాసినటువంటి వారు సొలోమోను. ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు. ఈయన రచనలు కలిగినటువంటి 3 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. మొట్టమొదటిది పరమగీతం అనేటువంటిది, రెండవది సామెతలు అనేటువంటిది, మూడవది ప్రసంగి అనేటువంటిది. ఈ మూడింటిని 3 కాలములలో, ఆయన జీవితంలోని 3 దశలలో ఆయన రాసినట్లుగా పండితులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. పరమగీతం అనేటువంటిది ఆయన యొక్క యవన దశలో ఉండగా రాసినటువంటి రచన అని, అదేవిధంగా నడి వయసులో ఉన్నప్పుడు సామెతలను ఆయన రచించినట్లుగాను, ఇక చివరిగా జీవితం యొక్క తన చివరి దశలో తాను ఈ లోకంలో ఏమైతే పొందాలి అని అనుకున్నాడో వాటన్నిటినీ తాను పొందేసిన తర్వాత జీవితం యొక్క సారాంశం, తాను చూసినటువంటి విషయాలను, తన అభిప్రాయాలని ప్రసంగిలో పొందుపరిచినట్లుగా బైబిల్ పండితులు అనేటువంటి వారు చెప్తూ ఉంటారు. ఈ 3 పుస్తకాలను మనం చదివినప్పుడు ఒక వ్యక్తి యొక్క వయసు తన జీవితంపై ఉన్న అవుట్లుక్పై ఎలాంటి ప్రభావం కలిగి ఉంటుందో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పరమగీతం చదివినప్పుడు ఇదేంటి, ఇలాంటి పుస్తకాన్ని బైబిల్లో ఎలా పెట్టారు అనేటువంటి ఉద్దేశం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా నడి వయసు వచ్చిన తర్వాత ఆయన సామెతలు రచించాడు. ఈ సామెతలు మనం చదువుతున్నప్పుడు చాలా భావగర్భితమైనటువంటి సామెతలుగా ఉంటూ ఉంటాయి. చివరికి తన జీవితం యొక్క చివరి దశలో తాను రచించినటువంటి ప్రసంగిని మనం చూసినట్లయితే, సమస్తము వ్యర్థము అనేటువంటి మాట ఆ ప్రసంగిలో అనేక మార్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధముగా నువ్వు ఏ వయసులో ఉన్నావు అనేటువంటిది నీ యొక్క జీవితాన్ని నువ్వు చూసేటువంటి, గమనించేటువంటి, దానిపై నీకున్నటువంటి యొక్క అవుట్లుక్ను మార్చే విధంగా చేస్తూ ఉంటుంది నీ యొక్క వయసు అనేటువంటిది. లోకంలో మనం రకరకాలైనటువంటి వ్యక్తుల్ని చూస్తుంటాం. కొందరు ప్రతిదానికి సంబరపడిపోయేటువంటి వ్యక్తులు, అల్ప సంతోషులు చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది అన్ని సమయాల్లో దాదాపు ఒకే విధంగా స్పందించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరు ఒకేసారి సంతోషకరమైన వార్త వచ్చిందని ఊబిపోయేటువంటి వారుగాను ఉండరు. అలాగే బాగా దుఃఖకరమైనటువంటి వార్త వచ్చిందని చెప్పి కుమిలిపోయేటువంటి వారుగా సహితం వారు ఉండరు. ఒకే విధంగా దాదాపు స్పందించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ ఇద్దరికి మధ్యస్థంగా మిగిలినటువంటి వారందరూ ఎక్కడో చోట ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. కొందరికి సంబరాలు లేకపోతే అసలు వాళ్ళు బతకరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఎవరిదో సంబరం జరుగుతున్నా సరే వాళ్ళతో అసలు మనకి సంబంధం అనేటువంటిది, పరిచయం అనేటువంటిది ఏ మాత్రం లేకపోయినా సరే, మన దగ్గర ఏ విధమైన సంబరం లేకపోతే కనీసం అక్కడికైనా వెళ్ళి కాసేపు సంబరంలో పాల్గొని వద్దాము అని చూసేటువంటి వాళ్ళు సహితం ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు సాధారణంగా అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకునేటువంటి వారుగా మనకి గృహాల్లో ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వీళ్ళని సాటిస్ఫై చేయటం చాలా కష్టం. వీళ్ళకి తిరిగేటువంటి కాల్ అనేటువంటిది ఉంటుంది. నీలకడగా ఇంట్లో ఉండరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. ఎక్కడ సంబరం జరిగినా సరే, ఏ ఊళ్ళో జరిగినా సరే అక్కడికి వెళ్ళిపోవాలంటారు, ఆ సంబరంలో పాల్గొని రావాలంటారు. ఇక మిగిలినటువంటి విషయాల గురించి ఆలోచించేటువంటి వారుగా వారు ఉండరు. వాళ్ళు ఎడ్యుకేట్ చేద్దామన్నా కానీ వినేటువంటి వారుగా వాళ్ళు ఉండరు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రసంగి సుఖదినమున సుఖముగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ సుఖ దినమున సుఖంగా ఉండకుండా ఎట్లా ఉంటారండి అని చాలా మంది అనుకుంటారు. అఫ్కోర్స్ అది నిజమే. సుఖదినమున సుఖంగా ఉండేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే కొందరు సుఖంగా ఉండవలసిన దినమును కూడా దుఃఖంగానే ఉండేటువంటి వారు ఉంటూ ఉంటారు. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఆ సంఘటన, ఆ సుఖదినం అనేటువంటిది ఎందువలన సుఖంగా అనిపిస్తూ ఉన్నదో ఆ సంఘటన వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు సరైనదిగా ఉండి ఉండకపోవచ్చును. ఉదాహరణకి ఒక ఎలక్షన్లో ఏ అనేటువంటి ఆయన పోటీ చేశాడు. ఆ ఏ అనేటువంటి వ్యక్తి యొక్క గెలుపు తథ్యమని నాకు తెలుసు. నేను పోటీ చేశాను, నా గెలుపు గెలుస్తానో తెలీదు, ఓడిపోతానో కూడా తెలీదు. అయితే ఏ అనేటువంటి ఆయన మాత్రం తప్పనిసరిగా గెలిచి తీరుతాడు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తెలుసు. సరే, ఎలక్షన్ అదంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఏ అనేటువంటి ఆయన తప్పనిసరిగా గెలుస్తాడు అని అనుకున్నాము, గెలిచాడు. నేను కూడా గెలిచాను. ఆ సమయంలో నేను సంబరపడవచ్చు కదండి. సంబరపడవలసినటువంటి అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే నేను గెలుస్తానో లేదో అని అనుకున్నాను, కానీ గెలిచాను. అయితే నా హృదయంలో ఏమనుకుంటున్నానంటే, ఏ అనేటువంటి ఆయన గెలవటం వలన ఆయనకు మినిస్ట్రీ అనేటువంటిది ఇస్తారు, ఆయనకు మినిస్టర్ పదవి మాత్రం రాకూడదు అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈయన గెలిచేసాడు కాబట్టి ఆయనకు మినిస్ట్రీ అనేటువంటిది ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా నేను గెలిచినా సరే నేను ఆ సమయంలో సంతోషించకుండా ఆడికి మినిస్ట్రీ వస్తుందేమో అనేటువంటి మత్సరంతో, ఆ దుర్బుద్ధితోటి నేను సంబరంగా ఉండకపోవచ్చు ఆ సమయంలో. ఈ రకమైనటువంటి కేటగిరీలు కొంతమంది ఉండేటువంటి వారు ఉంటుంటారు. ఈ విధంగా మత్సరం అనేటువంటిది లేకపోతే నా యొక్క స్వప్రయోజనాలకి భంగం కలిగించేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే, ఇవి నేను సంతోషంగా ఉండవలసినటువంటి సమయంలో కూడా సంతోషంగా ఉండకుండా కారణమయ్యేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే రేపేమిటి అని ఆలోచించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. రేపేమవుతుంది, రేపు ఓడిపోతామేమో, రేపు ఆపద సంభవిస్తుందేమో, రేపు జరగనై ఉన్నదేంటి అని రేపు రేపు రేపును గురించి ఆలోచిస్తూ వెళ్ళి ఎప్పుడు నెగిటివ్ సైడ్ మాత్రమే చూసేటువంటి వారుగా ఉంటారు. అప్పుడున్నటువంటి ఆ సమయంలో, ఆనందించవలసిన సమయంలో ఆనందించేటువంటి వారుగా వారు ఉంటారు. కానీ రేపు జరగనై ఉన్నదేమో, నాకేదైనా ఆపద, నాకేమైనా విపత్తు కలగనయ్యున్నదేమో అని రేపు రేపు ఈ రేపుకి ఇక అంతే ఉంటుందండి. రేపు అయిపోతే మరో రేపు వస్తుంది, ఆ రేపు అయిపోతే మరో రేపు వస్తుంది. ప్రతి రేపులోనూ ఏదో ఒకటి ఉండవచ్చు, మనకి తెలియనటువంటిది ఆపదే కానివ్వండి, సంతోషమే కానీ ఏదైనా సరే. కాబట్టి దేవుని వాక్యంలో ఏమని చెప్పబడిందంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏ దినమునకు సంబంధించినటువంటి దిగులు ఆ దినమునకు సరిపోతుంది, ఆ రోజు పడవలసినటువంటి దిగులు అధిగమించేందుకు ప్రయత్నించండి అని వాక్యం చెప్తుంది. అంతేగాని రేపటిని గురించి ఆలోచించవద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అయితే కొంతమంది రేపటిని గురించి ఆలోచిస్తూ ఈ దినం ఉండవలసినటువంటి సంతోషాన్ని సైతం పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనంలో సుఖదినమున సుఖముగా ఉండు అని చెప్పినటువంటి ప్రసంగి ఆపద్దినమందు దుఃఖించుమని చెప్పలేదు గాని యోచించుము అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే సుఖదినమున సుఖంగా ఉండమని చెప్పినటువంటి ఆయన ఆపద్దినమందు దుఃఖించుము అని చెప్పొచ్చు కదా, అలా చెప్పలే ఆయన. ఆయన అన్నాడంటే యోచించుము అని చెప్తూ ఉన్నాడు. దీన్ని మనం చదివినప్పుడు అయితే ప్రసంగి యొక్క ఉద్దేశం ఆపద్దినమందు దుఃఖించకూడదనే అలాగే సుఖదినమందు యోచించకూడదనే అని అంటే ప్రసంగి చెప్పేది అది కాదు. ప్రసంగి ఏమని చెప్తా ఉన్నాడంటే మనకి జరగనటువంటి విషయాలు, మనకు అంతుబట్టని విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి కొన్నిసార్లు సుఖంగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖంగా ఉంటాయి. అయితే ఆపద మనకు కలిగినప్పుడు ఆ సమయంలో దుఃఖపడవద్దని చెప్పట్లేదు. దుఃఖం అనేటువంటిది నేచురల్గా హృదయంలో నుండి వచ్చేటువంటిది. అయితే నీవును నేనును ఆలోచించేటువంటి వారంగా ఎందుకు జరిగినది, ఏమిటి కారణము అని మనము అనలైజ్ చేసి మన తప్పులను సరిచేసుకునేటువంటి వారంగా మనం ఉండాలనేటువంటిది ప్రసంగి యొక్క ఉద్దేశమై ఉన్నది. అంతేకాని సుఖదినమున యోచించొద్దని చెప్పట్లేదు, ఆపద్దినమందు దుఃఖించొద్దని చెప్పట్లేదు. ఆపద ఏదైనా మనకు కలిగినట్లయితే ఇది ఎందువల్ల కలిగింది అని ఆలోచించేటువంటి వారు, అంటే సెల్ఫ్ సెర్చ్ చేసుకునేటువంటి వారు, తర్వాత తమని తాము దిద్దుకునేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. చాలామంది ఈ ఆపద ఎందుకు కలిగింది అని ఆలోచించేటువంటి వారికన్నా ఎవరి వల్ల కలిగింది అని ఆలోచించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనకి ఏదైనా ఆపద కలిగినట్లయితే ఎవరి పని చేసి ఉండొచ్చు, ఈ యొక్క పన్నాగం పని ఉండొచ్చు, మనకు ఏ విధంగా ఆపదను తలపెట్టేటువంటి వారు ఎవరై ఉండొచ్చు, ఎవరు చేసుంటారు అని ఆలోచించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ నా తప్పిదం వలన ఇది జరిగిందా, నా తప్పిదము, నేను సరిచేసుకునవలసినటువంటిది ఏమైనా దీనిలో ఉన్నదా అని ఆ విధమైనటువంటి థింకింగ్ కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు ఈ లోకంలో. ఏదైనా సరే ఆపద కలగటానికి కారణం ఒక్కోసారి మనమే కావచ్చు, ఒక్కోసారి ఇతరులు కూడా ఉండవచ్చు, ఇరువురు కావచ్చు. కొన్నిసార్లు అసలు ఏ కారణం లేకుండానే ఆపద అనేటువంటిది కలిగి ఉండవచ్చును. అంటే దేవుని ఉద్దేశం మనలను పరీక్షించడం ఆ సంఘటనలో అయి ఉండవచ్చును. యోచించట్లో మనం తప్పిదమును కప్పిపుచ్చుకునేటువంటి పక్షపాత బుద్ధిని కలిగి ఉంటా ఉంటాం. అంటే మనలను మనం సెల్ఫ్ సెట్ చేసుకునేటువంటి ఈ యొక్క పనిలో సహితము మనదేదైనా తప్పున్నట్లయితే దాన్ని తక్కువగా చూపించేటువంటిది, లేకపోతే మన తప్పు అసలు ఏమీ లేనట్లుగా చూపించేటువంటి విధంగా మనం అక్కడ జోస్యాన్ని భాష్యాన్ని చెప్తూ ఉంటాం. బ్రదర్ మీరే అలా చేశారంట కదండి, అందువల్లనే అది అలా జరిగిందన్నట్లుగా నేను విన్నానండి. ఎవరండి మీకు చెప్పింది, మేము అసలు చేయనే చేయలేదండి, నేను కానీ ఆమె కానీ అసలు ఇంట్లోంచి బయటికి రాలేదండి, ఇదంతా కూడాను పలానాతను కల్పించుకొని చేసేటండి, ఇలా వాదించేటువంటి వాదనలు మనకు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. నిజాన్ని పరిశీలించినట్లయితే దానిలో వేళ యొక్క పాత్ర కూడా ఉండి ఉండవచ్చును. ఈ విధంగా చాలాసార్లు జరిగేటువంటిది ఏంటంటే ప్రతి మనిషికి ఉండేటువంటి ఆ యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా సరే తప్పును పక్క వాళ్ళ మీద నెట్టివేయటానికి లేకపోతే దేవుని మీద నెట్టివేయటానికి ప్రయత్నించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇదేంటండి, నేను గుడికి రెగ్యులర్గా వెళతాను, చందాలు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను, మా పిల్లలు కానీ మేమంతా రెగ్యులర్గా వెళ్ళేటువంటి వారమే, సండే స్కూల్కి కానీ ఈ గుళ్ళో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి వారమేనండి, అయినా కానీ దేవుడు ఎందుకండి ఇలాంటి ఆపదను మాకు పంపించాడు, విపత్తును ఎందుకని పంపించాడండి అని అంటూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను దేవుని యొక్క ఆలయానికి వెళుతున్నాను కాబట్టి, నేను రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి నేను ఆయనను ఆరాధిస్తున్నాను కాబట్టి నాకంతా మేలే జరగాలి, నేను ఆశించిన రీతిని ఆ మేలులన్నీ కూడా జరగాలి అని ఆలోచించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మనం ఆశించేటువంటి రీతిగా లోకంలో అనేక విషయాలు జరగవు. ఎన్నో విషయాలు మనం ఆశించిన రీతిగా జరగవు. కొన్ని జరిగితే జరగవచ్చును, అది కీడైనా సరే మేలైనా సరే. కానీ మనము ఆశించిన రీతిగా ఎన్నో విషయంలో జరగదు, అదే లైఫ్ అంటే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటంటే, దేవుని మీద మనం భారం వేసి దేవుని చిత్తం ఏమై ఉన్నది, నువ్వు బాగా ఆశపడేటువంటి తప్పనిసరిగా ఇది జరిగి తీరాలి అని అనుకునేటువంటిది జరగకపోవచ్చు. ఆ సమయంలో నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటున్నది, నీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది ఆ పరిస్థితి కనుక నీకు తటస్థించినట్లయితే, దేవుని మీదే నీవు ఆనుకొని దేవా ఒకవేళ ఇది నీ చిత్తం కానట్లయితే నీ యొక్క చిత్తమే నాకు జీవితంలో సిద్ధించుగాక అని ప్రార్థన చేసి ఆ విధంగా ముందుకు సాగేటువంటి వాడుగా నువ్వును నేనును ఉండగలుగుతున్నామా? లేకపోయినట్లయితే, దేవా ఎందుకు ఇలా నువ్వు చేసావు, నేనంతగా ఆశపడ్డాను ఈ విధమైనటువంటిది జరగాలని, నేనెంతో ఆశపడ్డాను ఎందుకు నాకు దానిని నువ్వు చేయలేదు అనేటువంటి విధంగా మనము ఏదో మూతి ముడుచుకొని తిరిగేటువంటి వారంగా ఉంటున్నామా? ఈ విధంగా మూతి ముడుచుకొని తిరగటం వలన దేవుడు నష్టపోయేటువంటిది అయితే ఏమీ లేదు, నువ్వు నష్టపోయేటువంటిది నేను నష్టపోయేటువంటిది ఉంటుంది. అంతే తప్ప మనమేదో దేవుని మీద కోపగించుకున్నందువలన చాలా మందికి తేరగా ఉన్నది ఎవరంటే దేవుడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాళ్ళ మాట అంటే వాళ్ళు తిరిగి మాట అంటారు, నాలుగు మాటలు అంటారు. ఇది మనం కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి విషయంగా పరిణమిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు మాట అనకుండా ఉండేటువంటిది, ఏమి చేయకుండా ఉండేటువంటిది బాగా తేరగా ఉన్నది ఎవరంటే దేవుడు. కాబట్టి దేవుణ్ణి నిందించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. దేవుడు ఎన్నడనూ అన్యాయస్తుడు కాడు. అయితే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ లోక సంబంధమైనటువంటివి, మనం అత్యున్నతమైనటువంటిది, మనం బాగా ప్రేమించేది, మనం బాగా ఆశించేటువంటిది, ఇవన్నీ మనకు జరగాలని మనం ఆశిస్తాము. అలా జరగనప్పుడు మనం డిసప్పాయింట్ అయ్యి మనం ఏం చేస్తామంటే, ఎందుకని ఇలా జరిగింది అని వెంటనే దేవుణ్ణి నిందించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అది సరైనటువంటిది కాదు. విశ్వాసులమైనప్పటికీ చాలాసార్లు మనము మనసాక్షి కలిగినటువంటి వారంగా ఆలోచించము. ఉన్న విషయాన్ని ఉన్నట్లు యాక్సెప్ట్ చేసేటువంటి వారంగా మనం ఉండము. చాలా మంది తప్పు తమ మీద ఏమాత్రం మోపుకోకుండా ఇతరులపై లేకపోతే దేవుని మీద మోపేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఒకవేళ తప్పు మనదని మనం గ్రహించుకున్నట్లయితే పశ్చాత్తాపంతో సరి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది సహితము మిస్ అవుతూ ఉంటుంది చాలా మందిలో. చాలా మంది సెల్ఫ్ సెర్చ్ అనేటువంటిది చేసుకోరు. ఒకవేళ చేసుకున్నప్పటికీ వారికి తమ తప్పు కనపడుతున్నప్పటికీ దాన్ని సప్రెస్ చేసేసి పక్కన పెట్టేసి ఇతరుల మీదకైనా దేవుని మీదకైనా ఆ యొక్క నేరాన్ని మోపేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంతేగాని తమ తప్పు ఉన్నది అని తెలిసినప్పుడు దాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపంతో సరి చేసుకునేటువంటి వారుగా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారుగా చాలా మంది ఉండరు. ఒకవేళ మన తప్పు ఏమాత్రం లేదు ఆ విషయంలో అని మన మనసాక్షి రూఢిగా మనకి చెప్తూ ఉన్నప్పుడు, తప్పు రూఢిగా ఇతరులదే అని తెలిసినప్పుడు వాక్యానుసారంగా సంఘ నియమాలని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అంతేగాని నోరు బారేసుకుంటూ ఇంటి మీదకి వెళ్ళి పోట్లాడేటువంటి వారంగా, రోడ్లకి అరుచుకునేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఇది చాలా సంఘాల్లో ఈ దినాల్లో జరుగుతున్నటువంటి విషయంగా ఉంటున్నది. విశ్వాసులైనటువంటి వారే వారికి ఏదైనా చిన్న విషయంలో గనక తేడా వచ్చినట్లయితే మొదట ఎందువల్ల ఇలా జరిగింది అనేటువంటిది సరిగా ఆలోచించుకునవలసి ఉంటుంది, యోచించుకునవలసి ఉంటుంది. ప్రసంగి చెప్పిన విధంగా యోచించుకున్నప్పుడు చాలా సార్లు మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో ఇది జరుగుతుంటుంది. ఆ సమయాల్లో సహితము మనము చేయవలసినటువంటిది ఏంటంటే, విశ్వాసులకు తగినటువంటి లక్షణములు కలిగినటువంటి వారంగా, ప్రవర్తన కలిగినటువంటి వారంగా, మరి ముఖ్యముగా దేవుని నామమును దూషణపాలు చేయనటువంటి విధంగా మన ప్రవర్తన ఉండి తీరవలసి ఉంటుంది. ఎందుకంటే మనం క్రైస్తవులము విశ్వాసులము అని చెప్పుకున్న తర్వాత మనలను 24 గంటలు చుట్టుపక్కన ఉన్నటువంటి వారు, నెలవారులైనటువంటి వారు, ప్రతి ఒక్క సంఘంలోని విశ్వాసి మనలను పరీక్షిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి నిజంగా విశ్వాసిగానే బ్రతుకుతున్నాడా లేదా, ఏ ఒక్క సందర్భంలో నీవు తప్పిదం కొంచెం చేసినా సరే నీకు అది బ్యాడ్ రిమార్క్ గా ఉంటుంది. ఆ బ్యాడ్ రిమార్క్ జీవితాంతం అది మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని ఇరేజ్ చేయటం అనేటువంటిది కష్టం. నీవు ఆ తర్వాత నువ్వు సరి చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ దానినే ఎత్తి చూపేటువంటి వారుగా ఆ రిమార్క్ అనేటువంటిది మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి నీకు లోపల ఇమోషన్స్ చాలా ఉండవచ్చును. నన్ను ఏ విధమైనటువంటి ఆధారం లేకుండానే నన్ను నిందించారండి, చేశారండి, ఇవన్నీ ఉండవచ్చు. అయితే నువ్వు ఆ సమయంలో ఎలా ఉంటున్నావు? సంయమనం పాటించేటువంటి వాడుగా ఉంటున్నావా? దేవుని బిడ్డ అని చెప్పుకునేందుకు తగినటువంటి ప్రవర్తనే నువ్వు కలిగి ఉండగలుగుతున్నావా? మనల్ని మనము పరీక్షించుకునవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆపద్దిన మందు మనము యోచించినప్పుడు మన తప్పు లేదు, ఇతరుల తప్పు సహితము లేదు, అది దైవ నిర్ణయానుసారంగా అలా జరిగింది అని మనకు తెలిసినట్లయితే అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, దేవుడు మనకు ఆ విషయం ద్వారా ఏమి తెలియజేయాలని అనుకుంటున్నాడు, ఆ విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని నేర్చుకునేటువంటి వారముగా మనం ఉండాలి. దేవా, ఏమీ నేను చేయలేదు కదా, ఏ తప్పును నేను చేయలేదు కదా, ఇంత పెద్ద ఆపదను ఎందుకు పంపావు అని దేవుణ్ణి అడగటంలో తప్పు లేదు. కానీ దానికంటే ముఖ్యంగా అడగవలసినటువంటి విషయం ఏంటంటే, దేవా, ఈ విషయం ద్వారా, ఈ పరిస్థితి ద్వారా నేను ఏమి నేర్చుకునవలనని నీవు ఆశపడుతున్నావు, దాన్ని నేర్చుకునేటువంటి విధంగా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థించేటువంటి వారంగాను నిజంగా నేర్చుకుని అమలు జరిపేటువంటి వారంగాను ఉండాలి. చాలామంది ప్రార్థన దారి ప్రార్థనే, బ్రతుకుదారి బ్రతుకే, ఈ విధంగా విశ్వాసుల జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి. అది సరైనటువంటి పరిస్థితి కాదు. ఆ విధంగా బ్రతికేటువంటి బ్రతుకనేటువంటిది అది ఎవరైనా జీవించగలరు. నేను విశ్వాసిని అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండగలరు. ఒక విశ్వాసిగా దేవుని మీద ఆనుకునవలసినటువంటి వాడుగా నీకును ఇతరులకు ఉండవలసినటువంటి తేడా ఏమిటి? ఆ వ్యత్యాసం ఏమి లేదా? ఆ వ్యత్యాసాన్ని నిలకడగా ప్రజలు నీలో చూస్తూ ఉన్నప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డవని గ్రహించేటువంటి వారుగా, ఆయన నామాన్ని గణపరిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి జీవితము మనలో ఉండవలసి ఉన్నది. ఆపద్దినమందు ప్రసంగి చెప్పినట్లుగా మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి పని యోచించుట. యోచించండి ఆపద్దినమందు అని చెప్పినటువంటిది అది మొట్టమొదట మనము చేయవలసినటువంటి పని. అయితే యోచించుటను ఫాలో కావలసినటువంటి ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి, వాటిని కూడా మనము చూద్దాము. మొదటిగా క్రీస్తు యొక్క సంఘములో మనము అవయవములమై ఉన్నాము. మనకు ఏ ఆపద సంభవించినప్పటికీ, ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ సుఖము సంతోషము కలిగినప్పటికీ మిగిలినటువంటి అవయవములన్నీ కూడా ఆ బాడీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి మిగిలినటువంటి సంఘములోని సభ్యులతో పెద్దవారితో మనము మనకు కలిగినటువంటి ఆపదే కానివ్వండి, కష్టమే కానివ్వండి, నష్టమే కానివ్వండి, దానిని పంచుకునేటువంటి వారమై ఉండాలి. ఇలాగని చెప్పి సంఘంలోకి వెళ్ళి ఒకరోజు ఎప్పుడు అందరూ మిక్స్డ్ గ్యాదరింగ్ ఉన్న సమయంలో, అంటే సండే వర్షిప్ టైంలో మనకు జరిగినటువంటి ఉన్న కలత అంతా కూడాను అక్కడ ఒక వాంతికి చేసుకునే విధంగా మనం ఏదో మాట్లాడేటువంటి వారంగా ఉండకూడదు. కానీ విశ్వాసులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు గ్రహింపుతో దానిని అర్థం చేసుకుని ప్రార్థన చేయగలిగినటువంటి వారితో విషయాలను మనం జాగ్రత్తగా పంచుకునేటువంటి వారంగా ఉండాలి. రెండవది బహు ప్రధానమైనటువంటిది ప్రార్థించుట అనేటువంటిది. మనకి ఏదైనా జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే మనకి ఇమోషన్స్ అనేటువంటివి లోపల నుండి ఫైర్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఏది పడితే అది చేసేటువంటి వారంగా ఉంటాము. అలా చేసినట్లయితే నువ్వు నీ యొక్క టెస్టిమోనీని పాడు చేసుకునేటువంటి వాడుగా ఉండగలవు. అంతే తప్ప నీవు సరైనటువంటిది, కన్స్ట్రక్టివ్గా చేయగలిగినటువంటిది ఏది నీ యొక్క జీవితంలో ఉండదు. కాబట్టి మొదటిగా వెళ్ళి పెద్దవారితో సంప్రదించు. ఆ తర్వాత వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ నువ్వు సరైనటువంటి విధంగా దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు, వాక్యమునకు నిన్ను నీవు లోబరుచుకుంటున్నప్పుడు, అసలు నీ పరిస్థితి ఏమిటో, నీ పొజిషన్ ఏమిటో, నువ్వు ఏ మార్గంలో నడవలను, ఇవన్నీ కూడాను దేవుని యొక్క ఆత్మ నిన్ను గైడ్ చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. నువ్వు మొదటి దానికి స్టెప్కు లోబడినట్లయితే రెండో స్టెప్ నీకు చూపిస్తాడు. రెండిటికి నువ్వు లోబడినట్లయితే మూడవ స్టెప్ నీకు చూపిస్తాడు. మూడిటికి లోబడినట్లయితే ఇంకా నాలుగు స్టెప్స్ లోబడటం నీకు పెద్దగా సమస్యగా ఉండదు. ఈ విధంగా గైడ్ చేస్తూ దేవుని యొక్క ఆత్మ మనలను ముందుకు నడిపించేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రార్థన అనేటువంటిది బహు ప్రధానమైనటువంటి పాత్రను ఆపద్దినమందు యోచించుట ద్వారా మనకు కలిగిస్తూ ఉంటుంది. తర్వాతది వేచి ఉండటం అనేటువంటిది. చాలామంది వేచి ఉంటారు, వెంట వెంటనే జరిగిపోవాలండి ఇవన్నీ కూడాను అనేటువంటి తత్వంతో తొందరపాటుతో చర్యలు తీసుకుంటూ ఉంటారు. అక్కడక్క వెళ్ళి అలా చేసేద్దామండి, ఇది ఇంకా వెయిట్ చేయడానికి వీలు లేదండి, ఈ రకమైన తొందరపాటు చర్యలు లాభం లేదు. దేవునికి తన సొంత సమయములు అనేటువంటివి ఉన్నవి. ఆ సమయములలో తన యొక్క నిర్ణయములను ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమయం కొరకు మనము వేచి ఉండవలసి ఉన్నది. తర్వాత దేవుని చిత్తమునకు లోబడుట. చాలామందికి దేవుని చిత్తం అంటేనే ఏంటో, అసలు అదేదో విన్నటువంటి మాటగానే అనిపిస్తుంది, కానీ అదంటే ఏంటి అనేటువంటిది ప్రాక్టికల్గా వారికి తెలిసినటువంటి అనుభవం అనేటువంటిది ఉండదు. ఈ విషయంలో దేవునికి బహు సన్నిహితం కానీ నడిచేటువంటి వాడుగా ఉన్నట్లయితే, నిన్ను నీవు సరిచేసుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చిత్తం అంటే అసలు ఏమిటి, ఆ చిత్తం అనేటువంటి దానికి లోబరచుకోవటం అనేటువంటిది ఏమిటి, ఆ చిత్తానికి లోబడకపోవటం అనేటువంటిది ఏమిటి, ఇవన్నీ విషయాలు నీకు అర్థమయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. మనం ఇప్పుడు చేయవలసిన దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసుకొని ఆ చిత్తమునకు లోబరుచుకునేటువంటి వారంగా ఉండాలి. చాలాసార్లు దేవుని చిత్తమునకు మనలను మనం లోబరుచుకుంటూ మనకి ఇష్టమయ్యేటువంటిదిగా ఉండదు, మనకి పర్సనల్గా ఇష్టపడేటువంటిదిగా ఉండదు అది. కానీ లోబరుచుకున్నప్పుడు నీకు ఇష్టము లేకపోయినప్పటికీ దేవుని నామమును మహిమపరచరీతిగా నీవు దేవుని చిత్తమునకు లోబరుచుకున్నప్పుడు నిన్ను నీవు దాని యొక్క ఫలితము అమోఘమైనదిగా నీవు చూడగలిగినటువంటి వాడవై ఉంటావు. ఆ తర్వాత దేవుని చిత్తం మనకు లోబరుచుకునే తర్వాత దానిలో నిలిచి కొనసాగవలసి ఉన్నది. కొంతమంది ఇక్కడి వరకు చేస్తారు, దానిలో నిలిచి కొనసాగేటువంటి విషయంలో పూర్తిగా తప్పిపోతారు. ఇప్పటి వరకు చేసినటువంటి ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది అనమాట. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురుకాకుండా ఉండాలంటే దీనికి ఒకటి ఏంటంటే, నువ్వు ప్రార్థనాపరుడివై ఉండాలి. నీవు ఇతరులతో సంప్రదించేటువంటి వాడుగా, ప్రార్థనాపరులతో, ఇతరులతో అంటే ఎవరితో పడితే వాళ్ళతో కాదు, ప్రార్థనాపరులతో నీ యొక్క విషయములను సంప్రదించి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయములను తీసుకొని నీవు ఏ దినమునకు కీడు ఆ దినమునకు చాలు అనేటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు కొన్నట్లయితే దేవుడు నీ మార్గాన్ని సరళం చేసి నిన్ను ముందుకు నడిపించగలిగినటువంటి వాడే ఉంటాడు. ఇక్కడ ప్రసంగి సుఖదినమున సుఖముగా ఉండు అని చెప్పటంలో తన ఉద్దేశము సుఖదినమున కేవలము సంతోషించేటువంటి వారంగా మాత్రమే ఉండాలని కాదు, కానీ ఆ దినమున సహితము మనము యోచించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది దానిలో నిగూఢంగా ఇమిడి ఉన్నటువంటి సత్యం. చాలామంది సుఖదినమున తినేయటం, తాగేయటం, సంబరాలు జరుపుకోవటం, వెళ్ళిపోవటం అనేటువంటి విధంగా ఉంటారే తప్ప ఆ దినమ దేవునిని గుర్తు చేసుకునేటువంటి వారు ఉండరు. ఆ దినమన దేవుడు తమ జీవితంలో చేసిన మేలులను తలంచుకునేటువంటి వారుగా ఉండరు. దేవుడి ఊసే గుర్తురాదు, మాటే గుర్తురాదు. దేవుని యొద్ద నుండి నీవు పొందినటువంటిది సమస్తము దేవుని యొద్ద నుండి కాదా? నీవుకు నిలిచి ఉన్నటువంటిది, నీవు బ్రతికి ఉన్నటువంటిది, నీవు ఊపిరి పీల్చుచున్నటువంటిది, నీవి దినమంది ఏమై ఉన్నావో అది సమస్తం దేవుని కృప కాదా? అది నీవు జ్ఞాపకంకు చేసుకునకుండగా నీ శక్తిని బట్టియో నీ యుక్తిని బట్టియో నేను ఏ విధంగానైతే ఈ దినమందు ఉన్నానో అది కేవలము నా యొక్క శక్తి సామర్థ్యములను బట్టి అనేటువంటి దృక్పథంతో నువ్వు ముందుకు వెళ్ళటం ప్రారంభించినట్లయితే దేవునికి తెలుసు నీకు ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటిది దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేక మేలులను మనం తలంచుకుంటూ ప్రతి విషయంలోనూ, మరి ముఖ్యంగా ప్రధానమైన ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞత చెల్లించి ముందుకు నడిచేటువంటి వారంగా మనము ఉండాలి. ఆయనకు ఘనత స్తుతి చెల్లించి ఆయన యొక్క సన్నిధిలో కానుకలను సమర్పించేటువంటి వారంగా మనము ఉండాలి. ఈ విధముగా సుఖదినమున ఆపద్దినమున మనము యోచించేటువంటి వారంగా ఉండాలి. ఆపద్దినమున మరి ముఖ్యంగా మనము యోచించేటువంటి వారంగా ఉండాలి. ఇది ప్రసంగి చెబుతున్నటువంటి విషయము. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ దేవునిని మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు. మనము ప్రతి విషయమును ఆలోచించేటువంటి వారంగాను, యోచించేటువంటి వారంగాను అనలైజ్ చేసుకుని దేవునికి కృతజ్ఞత అర్పించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది ప్రసంగి చెబుతున్నటువంటి సత్యము. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడివైన తండ్రి, ఈ ఉదయకాలమందు మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ఆపద్దినమందు యోచించమని చెప్పినటువంటి ప్రసంగి సంతోష దినమున సంతోషించటతో సహితము మేము నీకు చెల్లించవలసిన కృతజ్ఞతలను చెల్లించినట్లుగా మేము తలపోసుకునివలసినటువంటి మేలులను తలపోసుకునేందుకు స్తుతి చెల్లించు వారిని గమములను చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.